శాంతంగా కళ్ళు మూసుకుని గురుదేవుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు తీర్చుకోండి. పూర్ణిమ, దత్త పూర్ణిమ, గురు పూర్ణిమ, గెలాక్టిక్ కంజంక్షన్ జరిగేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఇటువంటి రోజు పృథ్వీగ్రహ చరిత్రలో ఎప్పటికీ రాదు, సైన్స్ చెప్తుంది. ఈ రోజు ఇటువంటి రోజు మరి రాదు. మరి ఇటువంటి రోజునాడు మనం కలిసామే, మామూలుగా కలవలేదు, ఒక అద్భుతమైనటువంటి చేతనత్వంతో మనం కలిసిపోయాం. ఈ అద్భుతమైనటువంటి చేతనత్వంతో మనం కలిసిపోయాము అనేది గుర్తుంచుకుని శాంతంగా కూర్చోండి. ఆయనతో కలవండి మీరు, అది ముఖ్యం. మనస్సులో నేను చెప్తున్నది మీరు అనుకోండి, లేకపోతే సంబంధితంగా పైకి అందాం. హే గురుదేవ, మీ యొక్క అనుగ్రహంతో ఈనాడు మేము ఇక్కడ సమావేశమయ్యాము. మీ యొక్క అనుగ్రహము, మీ యొక్క మార్గదర్శనము మాకు నిరంతరము లభిస్తూ ఉండాలి. హే గురుదేవ, మీ యొక్క మార్గదర్శనము నిరంతరము లభిస్తూ ఉండాలి. మేము శాంతి కుంచి యొక్క కార్యకర్తలము, మీ యొక్క దిశానిర్దేశనంలో మేము పనిచేస్తాము. అహంకారాన్ని కానీ ఫోటో వేసిన మంచేసిన లాంటి దుర్బుద్ధులు రానియము. ఇతరులు చేసిన మంచిని ఎత్తి చూపిస్తాము, ఇతరుల లోపాలని నేను చూడను, ఇతరులను చూడనివ్వను. కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితిలో ఉండండి. పూజ్య గురుదేవులు, వందనీయ మాతాజీ, గాయత్రి, ఆదరణీయ భార్య సారం కేఎల్ బీజీతో నాకు సంబంధము ఈ దివ్య క్షణంలో ఏర్పడినది. చాలా జాగ్రత్తగా పరిపూర్ణమైనటువంటి ఓపెన్ హార్ట్తో మీ మనస్సులలో పూర్వాగ్రహం ఉండక్కర్లేదు. నేను ఇది చేశాను, నాకు ఇదివరకు ఇది చెప్పబడింది, నేను ఇదివరకు ఇది విన్నాను, నేను ఇలా అనుకున్నాను, నేను ఈ సాధనలు చేశాను, నేను ఆ సాధనలు చేశాను, అవేవి అనుకోవద్దు. పూర్తిగా మీ మనస్సుని ఓపెన్ చేసుకోండి. చాలా విచిత్రమైనటువంటి గ్రహస్థితి ఈనాడు ఏర్పడింది. ఈ విచిత్రమైనటువంటి గ్రహస్థితిలో మహాకాలుడి యొక్క రెండు రూపాలు మనం చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక రహస్యము మళ్ళీ నేను మీకు చెప్పగలను, చెప్పలేను, అంటే ఇలా కలము, మనం ఈ విధంగా కలము, ఇలాంటి వాతావరణంలో కలము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మహాకాలుడు మనకి ఇచ్చినటువంటి పరీక్షా సమయము. ఈ పరీక్షా సమయంలో మహాకాలుడు రెండు పనులు చేయబోతున్నాడు. మొట్టమొదటి పని ఏంటి అంటే, ఆయన జగత్ నియంతగా ఒక నిర్ణయానికి వచ్చాడు, యుగాన్ని మార్చేస్తాను. అది మహాకాలుడి సంకల్పం. మొదట ఇది అర్థం చేసుకోండి. ఈ సంకల్పము ఒక సంస్థది కాదు, ఒక వ్యక్తిది కాదు, ఒక అవతార పురుషుడిది కాదు. జగత్ నియంత అంటే ఏ చేతనత్వము ఈ జగత్తుని శాసిస్తోందో, ఏ చేతనత్వము అవసరమైనప్పుడు నేనే అవతారమూర్తిగా వచ్చి మీ యొక్క కష్టాలను తీసివేస్తానని చెప్పిందో ఆ జగత్ నియంత. జగద్గురువు కాదు, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే డిక్టేటర్. నిర్ణయానికి వచ్చాడు. 21వ శతాబ్దిని ప్రపంచానికి పృథ్వీగ్రహాన్ని స్వర్గముగా మార్చివేస్తాను. ఈ రాబోయేటటువంటి 93 సంవత్సరాలు కౌంట్ డౌన్ స్టార్ట్, ఈ 100 సంవత్సరాలలో పృథ్వీగ్రహాన్ని స్వర్గంగా మార్చేస్తాను. అది దైవీ సంకల్పం. ఈ దైవీ సంకల్పంలో మీరు రెండు పనులే చేయగలరు, మూడో పని చేయలేరు. ఒకటేంటి అంటే చేతులు అవి కట్టుకు కూర్చుని ఆ జగత్ నియంత యొక్క కార్యక్రమాలకి అనుగుణంగా మీరు జీవించకపోతే మీరు నొక్కివేయబడతారు. నేనేమి తప్పు చేయలేదు, నేను చాలా మంచివాణ్ణి. చూడదు, ఇది అర్థం చేసుకోండి. విచిత్రమైనటువంటి మానసిక స్థితి. మీకు అందరికీ ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మిమ్మల్ని రక్షించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తితో కలుగుతున్నాను నేను. అటువంటి శక్తి ప్రపంచంలో ఇంకా పృథ్వీగ్రహం మీద రాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో సైంటిస్టులు ఈ మాట చెప్పబోతున్నారు. ఇటువంటి చేతనత్వం శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి చేతనత్వము ఇంకా పృథ్వీగ్రహం మీద రాదు. పృథ్వీగ్రహానికి ఇంకా అవతార మూర్తులు రావాల్సినటువంటి అవసరము లేదు. పృథ్వీగ్రహానికి ఇంకా గురువులు రావాల్సినటువంటి అవసరము లేదు. మీకు భావం అర్థమవుతుందా? ఫారడే అనేటటువంటి వ్యక్తి లైట్ని కనిపెట్టాడు, విద్యుత్తుని కనిపెట్టాడు. ఇంకా ఆయన కనిపెట్టింది ఎప్పుడు అంటే 1722-23, నాకు కరెక్ట్ అయిన గుర్తు లేదు, 300 సంవత్సరాల కిందట ఆయన విద్యుత్తుని కనిపెట్టాడు. ఈనాటికి చాలా చోట్ల సిటీస్లోనే విద్యుత్ లేదు. గబరపడుతున్నాం కదా, పల్లెలకి వాటికి విద్యుత్ రావటం లేదు. కానీ మళ్ళీ విద్యుత్ కనిపెట్టవలసిన అవసరం ఉన్నదా? లేదు కదా. మీరేం చేయగలగాలి అంటే ఉంటే ఉపయోగించుకోండి, కానీ రాత్రి మానే. ఆ శక్తి గురించి నేను చెప్తున్నాను. నేను శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తి అటువంటి శక్తి. ఇంకా ప్రపంచానికి గురువులు అక్కర్లేదు. కాదు, కావాలి అనుకుంటే మనం మూర్ఖులమేగా. ప్రపంచానికి మీరు విద్యుత్ ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోండి, లభ్యం మానేయండి. కానీ ఏం జరుగుతోంది విద్యుత్లో? దాన్ని మనము అందరికీ సమానంగా వితరణ చేయలేకపోతున్నాం. సమానంగా ఆ విద్యుత్ శక్తిని మనం వితరణ చేయలేకపోతున్నాం. పూజ గురుదేవులు ఏం చెప్పారు అంటే, ఈ భౌతికమైనటువంటి దాన్ని పక్కన పెట్టండి, అసలైనటువంటి మార్పు రావాల్సింది ఏంటి అంటే మన చేతనత్వంలో మార్పు రావాలి, మన కాన్షియస్నెస్లో మార్పు రావాలి. ఏదైనా మనం సాధనలు చేస్తున్నప్పుడు మనము సాధారణంగా అనుకునేది ఏంటంటే, భౌతికంగా మాకేం లాభం వచ్చింది, చేయగానే ప్రమోషన్ వచ్చింది. ఇంకోటెవరికో గాయత్రి చేస్తుంటే తనలోకి వస్తుంది. నా దగ్గరికి వచ్చి చాలాసార్లు ఉన్నాడు, గాయత్రితో తలకు వస్తుందండి అని. ఏమయ్యా నువ్వు గాయత్రి చేయటం మొదలెట్టి ఎన్నాళ్ళండి? ఏమి నువ్వు వారం రోజుల నుంచి చేస్తున్నానండి, తలకు వస్తుంది. 45 ఏళ్ళు ఆయన అంటే, నేను ఒక మాట అడిగాను, గాయత్రి చేయలేదు కదా ఈ 45 ఏళ్ళు, అప్పుడెప్పుడు తలనొప్పి రాలేదా? అబ్బో చాలాసార్లు వచ్చిందండి, కానీ గాయత్రి చేస్తే తలకు వచ్చింది. మూర్ఖత్వం నుంచి చాలా జాగ్రత్తగా నిరూపించబడాలి. మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గాయత్రి ఉపాసన వల్లే మీరు జగత్ నియంతతో సంబంధము పెట్టుకోగలరు. అది ఆయన ఏర్పడించినటువంటి నిర్దేశం, నేను మాట్లాడలేదు. వెబ్సైట్లో నేనేదో నా పేరు పెట్టుకుంటాను, ఎస్ఆర్కే ఎక్స్పై అని. ఎస్ఆర్కే అంటే మాకు అర్థమవుతుందండి, శ్రీరామకృష్ణ అని. ఎక్స్పై అంటే మేము ఒప్పుకోమండి. అంతేత నేను వెబ్సైట్లో ఎక్స్పై కొట్టము అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఈ గాయత్రి మంత్ర శక్తిని సూర్యుడితో కలిపి మీకు అందజేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ ఆయన కనిపెట్టాడు. ఇప్పుడే ఉందమ్మా, ఆయన కనిపెట్టాడు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాబోయేటటువంటి రోజులలో విశ్వ వైజ్ఞానికులు దీన్ని శాస్త్రీయంగా నిరూపిస్తారు. విద్యుత్ కొరత ఉన్నది. రాబోయేటటువంటి రోజులలో అన్ని ఇంధనాల యొక్క కొరత ఏర్పడుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. కొన్ని కొన్ని అంటే 10 ఏళ్లలోనే అంతరించిపోతాయి, కొన్ని 200 సంవత్సరాల వరకు ఉండవచ్చు. పెట్రోలియం లాంటి పదార్థాలు అయితే, పెట్రోల్ లాంటి పదార్థాలు అయితే ఇంకో 20 సంవత్సరాల కంటే మనకి లభ్యము కావు. అమెరికా ఇరాను ఇవన్నీ యుద్ధంలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఇది. అసలు ప్రాబ్లం టెర్రరిజం కాదు, అసలు ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ యొక్క ఇంధనాలు అయిపోతున్నాయి. దాని మీద ఎవడు కనుక ఆధిపత్యం పట్టుకోగలిగితే వాడు ప్రపంచాన్ని ఆ 26 ఏళ్ళు సాధించారు, 26 సంవత్సరాలు సాధించగలరు. కానీ పూజ్య గురుదేవుడు మనందరికీ కూడా ఒక వాగ్దానం ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఆ వాగ్దానాన్ని అర్థం చేసుకోండి. ఇది జగద్గురువు యొక్క వాగ్దానం కాదు, అవతారమూర్తి యొక్క వాగ్దానం కాదు, జగత్ నియంత యొక్క వాగ్దానం. నేను చెప్పాను అంటే అది జరుగుతుంది. నేను నిన్న మీకు ఈ మాట చెప్పినప్పుడు, నేను పైకి వెళ్ళినప్పుడు శాంతికుంజ నుంచి వచ్చినటువంటి మన గురు భాయులందరూ చెప్పింది ఏంటంటే, రామకృష్ణ నువ్వు చెప్పింది చాలా కరెక్టే, ఎప్పుడు గురువు గారు ఆ మాట పైకి అనలేదు, కానీ నువ్వు పబ్లిక్ గా ఈ మాట చెప్పావు కనుక మేము అనేక నిరూపణలు ఇస్తాము. అమెరికాలో జరిగినటువంటి సంఘటన, గార్బేజ్కి నోబెల్ ప్రైజ్ వచ్చేటటువంటి సంఘటన, రష్యా ముఖముఖలుగా కమ్యూనిస్ట్ దేశంగా లేకపోవడానికి ఉండేటటువంటి సంఘటన అంతా కూడా పూజ్య గురుదేవులు చెప్పినట్టే జరిగింది. ఆయనతో మేము అనేవాళ్ళం, అవి మహాశక్తులు కదా, ఏం మహాశక్తి అయ్యా నా ముందు అనేవాడు ఆయన. ఆ జగత్ నియంతతో సంబంధం పెట్టుకున్నటువంటి మీరు మళ్ళీ ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోకండి, నన్ను కూడా అక్కడికి వెళ్ళనివ్వండి, నేను వెళ్ళిపోతున్నాను. కానీ నాలబట్టి నాతో ఉన్న వాళ్ళని హృదయపూర్వకంగా నా మనసు మీద చేపెట్టి చెప్పగలను, నేను మిమ్మల్ని మోసగించలేదు. గొప్పదైనటువంటిది ఒకటి దొరికినప్పుడు, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక శక్తి మనకి లభించినప్పుడు, ప్రపంచాన్ని మార్చివేయడానికి నాతో సహకరించండి అని అర్థిస్తున్నటువంటి శాతగాక కాదు ప్రేమ. నా కొడుకుకే పట్టం కట్టాలి అనుకోవడం చాలా సహజం. ప్రతి గురువు కూడా ఏమంటాడు అంటే, ఈ రోజులలో నేను సంవత్సరానికి 10,000 మంది విశ్వ అధినేతలను తయారు చేస్తాను, అది ఆయన సంకల్పం. సంవత్సరానికి 10,000 మందిని నేను తయారు చేస్తున్నా కూడా రాబోయే 200 సంవత్సరాల వరకు విశ్వనేతల్ని నేను తయారు చేస్తూ ఉన్నా కూడా సరిపోదు ఆయన క్యాలిక్యులేషన్ది. భావార్థం అవుతుంది, ఎంతమంది కావాలో ఆయనకి. అందులో ప్రతి ఒక్కడు ఏ స్థాయికి ఎదుగుతాడు, ప్రపంచ అధినేతగా ఎదుగుతాడు. ప్రపంచ అధినేతగా ఎదగడానికి కావాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలు గంగోత్రి నుంచి వస్తాయి, ఆధ్యాత్మిక గంగోత్రి నుంచి వస్తుంది. ఏంటది ఆధ్యాత్మిక గంగోత్రి? శాంతికుంజం నుంచి వస్తుంది. మనకి గంగ ప్రవహించాలి అంటే గంగోత్రి జాగ్రత్తగా ఉండాలి. మీరు గంగోత్రి దగ్గరికి వెళ్లకుండా, గంగోత్రి దగ్గర ఉన్నటువంటి చేతనతో సంబంధం పెట్టుకోకుండా ఈ నీటితో సంబంధం పెట్టుకుంటే ఈ ప్రవహిస్తున్నటువంటి నీటిలో మాలిన్యాలు కూడా ఉంటాయి. గంగోత్రి దగ్గరికి వెళ్తే శివుడి చేతనత్వం కనుక దొరుకుతుంది. కనుక గురుదేవుడు ఏమి చెప్పారు అంటే, ప్రపంచంలో శాంతి కుంజలాంటి స్థలము లేదు, నేను దాన్ని అంత గొప్పగా తయారు చేశాను. అదే నమ్మకంతో మొన్న వెళ్ళాను, వచ్చిన మార్పు మీరు చూశారు. ఈ మార్పు చాలా అభినందనీయమైనదే. మీరు గబుక్కుని 1.5 నెలలలో ఒక మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఇప్పుడు మీరు. మీకు అర్థమవుతుందా? అది మీరు ప్రపంచాన్ని మార్చేయగలిగేటటువంటి వ్యక్తులుగా మారారు. ట్రైనింగ్ కావాలి, ఎడ్మిషన్ అయిపోయింది. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ మనం చేయవలసినటువంటి పనులు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అప్లికేషన్ ఫామ్స్ 2 రకాలుగా ఉన్నాయి. మీలో చాలా మంది తెలుసు కదా, ఒకటి అఖిల విశ్వ గాయత్రి పరివార్ సభ్యత్వం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అఖిల విశ్వ గాయత్రి పరివార్ వ్యక్తులే రాబోయేటటువంటి రోజులలో అంతర్గ్రహ కూటమికి అధిపతులు అవుతారు. చాలా విచిత్రమైనటువంటి మాటలు, మీరు నమ్మలేనటువంటి మాటలు, మీరు విశ్వసించలేనటువంటి మాటలు, కానీ నా దగ్గర ఈ మాటలు చెప్పడానికి తగినంత ఆధారాలు ఉన్నాయి. ఆ సైంటిస్ట్ చెప్తే నమ్ముతారు కదా, మనకు అర్థమైనా అర్థం అనుకున్నా. ఒక ఋషి చెప్పినప్పుడు, ఒక యుగ ఋషి చెప్పినప్పుడు, 1869వ సంవత్సరంలో ఆయన అఖండ జ్యోతిలో అనుకుంటారు ఓ మాట రాశాడు, ఈ రోజే నేను దేవర్షిగా మారాను. దాని తర్వాత ఏం మారారు ఆయన మనకి తెలియదు. దేవర్షి అంటే అర్థమవుతుంది కదా, నేను చెప్పే స్థాయిలు మీకు గుర్తున్నాయి కదా, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అంత గొప్ప వ్యక్తి మీకు నాలుగే నాలుగు సూత్రాలు ఇచ్చాడు. మీరు ఈ నాలుగు సూత్రాలు పాటించండి, మీరు ఖచ్చితంగా విశ్వ నేతలు అవుతారు. విశ్వనేతలు అవుతారు మీరు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు విశ్వనేతలు అవుతారంటేనే రండి. నేను మిమ్మల్ని విశ్వనేతలు అవడానికి పిలిస్తే మీరేదో చిన్న చిన్న విషయాలు అడుగుతారు. మీరు అసలు అడగక్కర్లే ఆ చిన్న విషయాలు. మీకు అడగకుండానే మీ కోరికలు తీరిపోతాయి. మిలిటరీలో పనిచేస్తూ ఉంటే మిలిటరీ వాడి పిల్లలకి వాళ్ళ బంధువులకి స్పెషల్ కోటాలు ఉంటాయి, మీకు తెలుసు కదా మిలిటరీ కోటా అని. మరి మీరు విశ్వ మిలిటరీ కోటా హాస్యాన్ని చెప్పటండి. ఆ మాట చాలా పటిష్టమైనది, విలువైనది. మీరు అర్థం చేసుకుంటే మీరు మారగలిగేటటువంటి మాట అది. నాలుగు పనులు చేయమన్నాడు ఆయన. మొట్టమొదటి ఏంటి అంటే మీకు వివేకము రావాలి. మీరు అడిగేటటువంటి దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఔచిత్యం తెలుసుకోండి. నేను మిమ్మల్ని శాంతి గురికి రమ్మని, మీరు విశ్వనేతలు అవడానికి నేను ట్రైనింగ్ ఇస్తానంటే మీరు మా అల్లుడు కరెక్ట్గా లేడు, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, మాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఆయన ఏమన్నారంటే అడగండి. చిన్నపిల్లలు అలాగే అడుగుతారు. కానీ మీరు శాంతి గుండెకు వచ్చి ఇవి అడిగితే మీరు విశ్వనేతలు కారు అని మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క ఆచరణ వల్ల శాంతి గుండె యొక్క రూపము, శాంతి గుండె యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. ఇందువల్ల మేము విశ్వనేతలు అనకండి. మేము చిన్నపిల్లలం, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను, నా కోరికలు తీర్చుకున్నాను, తీరుస్తా. నేను గ్యారెంటీ ఇస్తున్నాడు. నిన్న కూడా అఖిల విశ్వ గాయత్రి పరివార్ చైర్మన్ అయినటువంటి, వ్యవస్థాపకుడు అయినటువంటి గౌరీ శంకర్ శర్మ గారు మీ అందరికీ చెప్పారు, మీకు ఏ బాధ ఉన్నా కూడా చైర్జీజీకి రాయండి. పారివారికమైనటువంటి బాధ కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి బాధ కావచ్చు, తల్లిదండ్రుల్ని కాక ఇంకేమని అడుగుతాం. కానీ తల్లిదండ్రుల్ని మీరు ఇది అడుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి కావాల్సింది కూడా ఇవ్వగలిగేటటువంటి వయస్సు మీకు వచ్చిందా లేదా? ఓ 24 ఏళ్ల వరకు మిమ్మల్ని పోషించి పెంచి చేసినటువంటి తండ్రిని ఇంకా నువ్వు అడుగుతూనే ఉంటావా? లేకపోతే తండ్రికి నువ్వు ఆమె నాయన నేను నీ పనిలో సహకరిస్తాను అది ఆయన అడిగేది. మరి సహకరించడానికి మీరు చేయవలసినటువంటి పని ఏంటి? అఖిల విశ్వ గాయత్రి పరివార సభ్యులుగా అందరూ మారిపోవాలి. ఈ మారిపోవడంలో రెండు ఉన్నాయి ముఖ్యమైనటువంటిది. కొంత సమయం నేను ఈ కార్యక్రమానికి ఇస్తాను, కొంత ధనము నేను ఈ కార్యక్రమానికి ఇస్తాను అని రాసి ఇస్తారు. కానీ నా అనుభవం గత 15 ఏళ్ళగా రాసిస్తే వాళ్ళు స్లిప్పులు నా దగ్గర ఇంత ఉన్నాయి. కానీ ఆ రాసిచ్చిన వాడు ఎవడు కూడా మాట్లాడు. నేను 2 గంటల సమయం ఇచ్చేసాను, ఓ 4 రోజులు అయిపోయింది. నా దగ్గర 14 గంటల సమయము పేర్కొని పోయింది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని కూడా అడగదు ఇంతవరకు. మరి ఆ సమయదానం ఇచ్చిన వాళ్ళ సమయం ఎక్కడికి పోయిందో? అలాంటి సమయదానాలు కాదు. సమయదానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాను. మీరు మంత్రజపం చేశారు, నేను 6 గంటలు మంత్రజపం చేశాను, అది సమయదానం కాదు, అది నీకోసం చేసుకుందాం. సమయదానం అంటే మీరు ఒకే ఒక పని చేయాలి, గురువు గారి యొక్క సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేయాలి. తమాషా ఏంటి అంటే ఈ అందజేస్తున్నటువంటి వాడే ఆ సాహిత్యాన్ని చదవడు. వాడికే తెలియదు ఆ సాహిత్యంలో ఏముందో. చాలా చోట్ల అనేక సంస్థల యొక్క బుక్ స్టాల్కి నేను వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఇందులో ఏ పుస్తకం కొనుక్కోమంటామంటే మేమేం చెప్తామంటే మేము అమ్ముతున్నాం అంతేను, మీకు ఏ పుస్తకం నచ్చితే అది తీసుకోండి, దీని అంత బాగుందని కూడా చెప్తారు. ఒకే ఒక చోట నా ఈ జీవితంలో ఒక బుక్ స్టాల్కి వెళ్ళాను నేను. అక్కడ మాత్రము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను అడిగిన మాటలు బట్టి నాకు చాలా ఇష్టం అని తెలిసి మీరేం చేస్తున్నారు అని అడిగి వెతికి వెతికి మూడు పుస్తకాలు తీశాడు. చాలా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని. అక్కడ ఇంకో చాలా అందమైనటువంటి కథతో హరిద్వార్లో జరిగింది. భారత్ నాతో ఎవరో వచ్చినట్టున్నారు అప్పుడు ఆ పుస్తకాలు నేను కొడుతున్నప్పుడు. హరిద్వార్లో శాంతి కుంజ నుంచి నేను పక్కన ఉండే భారత్ మాతా మందిర్ అని ఏళ్ళు మందిర్ అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళాక నేను అక్కడ ఒక మ్యాగజైన్ చూశాను, చాలా అందంగా ఉంది. ఈ మ్యాగజైన్ ఇస్తారా, మీకు ఉపయోగపడదు. ఆ మ్యాగజైన్ సాధారణ పాఠకులు మీరు అడిగేటటువంటి ప్రశ్నలతో మాకు అర్థమైపోయింది కనుక మీకు ఆ మ్యాగజైన్ అక్కర్లేదు, కానీ మీరు కొంటే మంచి ఇష్టం. భావం అర్థమైందా? అటువంటి జ్ఞానం ప్రచారం చేయగలిగేటటువంటి వ్యక్తులుగా మారాలి. ఎదుటి వారికి ఏం కావాలో అది ఇవ్వండి. గురుదేవుని యొక్క రచనలలో ప్రతి మానవ జీవితం యొక్క సమస్యకు పరిష్కార మార్గం రాసి ఉన్న పుస్తకాలు ఉన్నాయి. నేను అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఈమెకంటే గొప్ప గురువు ఎక్కడైనా దొరికితే మారిపోతాం. తర్వాత అర్థమైంది ఇంక ఈమెకంటే గొప్ప గురువు రాడు అని. మరి ఇంకేం చేయాలి? యాక్చువల్ అదే చేశా. అంతేకా మీరు ముందు ఆ సాహిత్యాన్ని చదవండి. ఆ సాహిత్యాన్ని చదవడానికి ప్రస్తుతము చేతన కేంద్రం పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలన్నీ మీరు చదవవలసింది. నిజంగా కార్యకర్తలుగా చిన్న చిన్న పుస్తకాలు నాకు తెలిసి కాస్త చదవటం వచ్చినవాడు ఒక గంట అరగంటలో ఆ పుస్తకాలు చదివేయగలరు కాదా, లేదు రెండు గంటలు పట్టవచ్చు. పుస్తకాలు చదవండి, పుస్తకాలు కొనండి, పుస్తకాలు ఇతరుల చేత కొనిపించండి. ఇది మీ మొదటి బాధ్యత. మొదటి బాధ్యత ఏంటి? ఏ సంస్థ అయినా తన ప్రోడక్ట్ ప్రపంచానికి తీసుకెళ్ళటానికి ఎవరిని ఉపయోగిస్తుంది? సేల్స్ మన్ ఉపయోగిస్తుంది. మా సబ్బు చాలా మంచిదండి, అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇంట్లో పెట్టి ఆ పేరు రాయదు. వీటి సబ్బుది మాత్రం చాలా అందంగా పేరు రాసి ఈ సబ్బు వాడండి అంటాడు. భావం ఎవరైనా నేను ఏం చెప్తున్నాను, మన యొక్క ఈ ఆలోచన గురుదేవుడు ఏం చెప్పాడు అంటే ఈ ఆలోచనలు విచార క్రాంతి యొక్క బీజాలు. ఏ వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివినా చచ్చినట్టు మారుతాడు. మారకుండా ఉండలేడు, ఇవాళ కాకపోతే రేపు రాము కాకపోతే ఎటువంటి గ్యారంటీగా మారుతాడు వాడు. అలాంటి అనేక ఉదాహరణలు నాకు తెలుసు. మొదట ఏమనిపిస్తుందంటే అబ్బాయి వీడేం చదవలేదండి, వీడికి ఇచ్చాము అండి. చాలామంది నాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ముందు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నాకు పరిచయం ఉన్నవాళ్ళు మూర్ఖులు, ఇతరుతో మాట్లాడటం ఏంటి అని. దాని తర్వాత గురుదేవుని యొక్క సాహిత్యం ఎప్పుడైతే వాళ్ళకి అర్థం అవటం మొదలెట్టిందో, ఓ 3-4 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క స్పీడ్ని నేను అందుకోలేకపోతున్నాను. వాళ్ళేమో ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటారు, నాకు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే నా బలహీనత అది ప్రస్తుతం ఆరోగ్య దృష్ట్యా. భావం అర్థమవుతున్న ఇంతకీ ఏం చెప్పాను, జ్ఞాన సాహిత్యాన్ని పంచండి. ఇది మనం బిజినెస్ కోసం మాట్లాడటం లేదు. పుస్తకాలు ఖరీదు మీరు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది అది బిజినెస్ కాదు అని. కానీ ఇంకో మార్గం లేదు. ఇటువంటి జ్ఞానము ఉంది అని ఎవడు అడుగుతాడు, ఎవడు వింటాడు, ఎవడికి కావాలి? మరి ఎవడు వింటం లేదండి, ఎవడు అడగటం లేదండి. గురుదేవులు ఒక మాట అన్నారు, ఒక వ్యక్తి వచ్చానట, నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి కానీ నేను సంస్థను నిర్మించలేకపోతున్నాను అని. అంటే నీ సంస్థ నిర్మించుకున్నావు కనుక జరగదు బాబు, అది నా సంస్థను నిర్మించదలుచుకుంటే నిమిషాల మీద జరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా గురుదేవులు చెప్పినటువంటి దిశను అర్థం చేసుకోండి. మీరు గురుదేవుల యొక్క సాహిత్యాన్ని గురుదేవుల ప్రచారం కోసం వాడుకుంటున్నారా, లేకపోతే మీ యొక్క సోత్సరిక నేను చాలా గొప్పవాణ్ణి, నేను ఇంతమందికి జ్ఞానాన్ని పంచాను అని చేస్తున్నారా? నేను ఇంత జ్ఞానాన్ని పంచాను అని చేస్తే అది సోత్సరికి మీరు ఎంతమందికి చేసినా ఎంత గొప్ప చేసినా అది ఒక సంస్థని నిలబెట్టదు. కానీ గురుదేవుని యొక్క జ్ఞానాన్ని, గురుదేవుని యొక్క సంస్థని మనం అందజేస్తున్నాము అంటే ఖచ్చితంగా అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయన్నది మీకు అందరికీ విదితమే. అన్నిటికంటే చాలా గొప్పది ఏంటి, ప్రకృతి కూడా సహకరిస్తుంది. మీ అందరికీ అనుభవంలో ఉన్నదే అది మనం చేసేటటువంటి కార్యక్రమాలలో. అందువల్ల సాహిత్యాన్ని పంచండి, సాహిత్యాన్ని కొని తీసుకెళ్ళండి. దానికి కావాల్సింది ఏర్పాట్లు ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళండి. వెళ్ళిపోకండి, వచ్చాం కదా, ఈ రోజు మళ్ళీ రాదు, ఈ రోజు రాత్రి దాటిపోగానే మళ్ళీ ఇటువంటి వాతావరణం రాదు, వైబ్రేషన్స్ తగ్గటం మొదలెడతాయి. దీన్ని తీసుకోండి. అంటే సాహిత్య ప్రచారం ఎలా చేస్తాం అన్నది ఫార్ములా తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అశ్వినీ సుబ్బారావు గారు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మీరు కావాలంటే ఆ సాహిత్యాన్ని తర్వాత మీరు ఏమంటారు దాన్ని అర్థమైంది కదా, ఆ డబ్బులు నేను తర్వాత ఇస్తాము తీసుకోండి, మీరు కుటుంబం ఎక్కడికి, కానీ ఒక వ్యక్తి మాత్రము బాధ్యత తీసుకోవాలి, ఎప్పుడైనా అంతే కదా. అది కాస్త ప్లాన్ చేసుకోండి. అంచేత మొదటిది ఏంటి, సాహిత్యం యొక్క ప్రచారం. రెండోది గాయత్రి మంత్ర ఉపాసన నేర్చుకోండి. ఇన్నాళ్ళు మనం చేసినటువంటి గాయత్రి మంత్ర సాధన, ఈ రోజు నుంచి మీరు చేసేటటువంటి గాయత్రి మంత్ర సాధన ఒక చిన్న మార్పు చేసుకోండి. ఓం భూర్భవతు వరిణ్యం భర్గో దేవస్య ధీమహి జియో నమస్తే. హే గాయత్రి మాత, నాకు వివేకాన్ని నేను ఇది కోరుకుంటున్నాను అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. నువ్వు నన్ను ఎలా ఉపయోగించుకుంటావు అనే భావంతో చేసుకోండి. మొత్తము మీ సాధన యొక్క తీరు మారిపోతుంది. మనం ఎప్పుడు గాయత్రి మంత్రం చేసినా ఏం చేస్తాం, నాకు ఇది కావాలి, ఇలాంటి పరిస్థితులు కావాలి, ఇలాంటి కుటుంబం మారాలి, ఇలాగ నేను అనుకున్నటువంటి వ్యక్తి మారాలి, ఫలానా వాళ్ళు ఉద్యోగం కావాలి, ఫలానా అమ్మాయి వాళ్ళు కరెక్ట్గా పెళ్లి చేసుకోవాలి, ఇంకా నాకు ఇది కావాలి అనేది అడగడం మానేసింది. ఓం గురు గురువరేంద్రోదేవచ్చే నా శరీరంలో ప్రవేశిస్తున్నటువంటి ఆ దివ్య గాయత్రి చరితా శక్తి ప్రపంచంలో గురుదేవునికి అనుగుణ్యమైనటువంటి పరిస్థితులలో నేను పనిచేయడానికి ఏర్పడుతున్నాయి. మళ్ళీ చాలా ఈ భావన అర్థం చేసుకోండి. చెప్పినప్పుడు కొంచెం చికమకగా ఉన్నా సాధన చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కసారి కళ్ళు ముంచుకుని భావన చేసుకోండి. ఇదే భావనతో ఇంకా మీరు ఎప్పుడు గాయత్రి మంత్రం చేసినా చేసుకోవాలి. మంత్రోచారణ చేస్తున్నప్పుడు ఆ దివ్యమైనటువంటి సూర్యుడి యొక్క కిరణాలు నా నాభి చక్రంలో, హృదయ చక్రంలో, సహస్రా చక్రంలో ప్రవేశిస్తున్నాయి. నా వెన్నుపూస ఒక అయస్కాంతంగా మారుతుంది. పూర్తి గురుదేవుడు ఎటువంటి పరిస్థితులు నిర్మిస్తాయి అని ఆల్రెడీ ఆయన సూక్ష్మ జగత్తులో పెట్టారో దాన్ని నేను ఆకర్షించుకుంటున్నాను. నేను ఒక అయస్కాంతంగా మారి పూర్తి గురుదేవుడు యొక్క యుగ నిర్మాణ యోజనకి నేనున్న పరిస్థితుల్లో ఎలాంటిది రావాలో అది వస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకుని భావన చేసుకోండి. యుగ నిర్మాణ యోజనకు పూర్తి గురుదేవుడు ఆల్రెడీ స్వరూపం ఇచ్చేసినటువంటి పరిస్థితులను నేను ఆకర్షించుకుంటున్నాను. ప్రచోదయ అలాంటి కార్యక్రమాలు మాత్రమే నా ద్వారా జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ ఈ భావన చేసుకోండి. ఓం భూర్భవత్వ తత్సరితురు వరిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయ. హే గురుదేవా, హే సరితాశక్తి స్వరూప, నీవు యుగ నిర్మాణ యోజన చేసేసావు. ఆ ప్రణాళికకి బ్లూ ప్రింట్ సూక్ష్మ జగత్తులను స్థాపించేశావు. ఆ పరిస్థితులలో నా పాత్రని నా వైపుకురాని, ఆ పరిస్థితులలో నేనున్న పరిస్థితులలో నీ యొక్క యుగ నిర్మాణ యోజనానికి కావలసినటువంటి పరిస్థితులు నా ద్వారా బయటకు వస్తున్నాయి. ఇదే అనుకుంటూ ఈ భావన శబ్దాలతో చెప్తే ఇంత అనిపిస్తుంది. మీరు ఆ శక్తిని లాక్కుని బయటకు తీసుకెళ్ళండి. ఆ బయటకు వెళ్తున్నది ఒక అయస్కాంత శక్తి. గురుదేవులు సాధించదలుచుకున్నటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి మీరు అయస్కాంతం అవుతున్నారు. అంతే తప్ప ఇంకా ఏ విధమైనటువంటి సాధనాత్మకమైనటువంటి సాధన ఈ రోజు నుంచి మీరు చేయక్కర్లేదు. మీరు గ్రాడ్యుయేట్ స్థాయికి వచ్చేసారంటే చిన్నపిల్లల లాంటి సాధనలు చేయకండి. నాకు ఇది కావాలి అది కావాలి అని అడగండి. ఆరోగ్యం కావాలి అని అడగండి. ఆ శక్తి ఎప్పుడైతే దిగుతుందో స్వర్గీయ వాతావరణానికి తగినటువంటి పాత్రలకి ఎప్పుడైతే మీరు అయస్కాంతంగా మారుతారో ఖచ్చితంగా కల్పవృక్షము పరిచి వెళ్ళి
కామధేనువు మీ దగ్గరికి ఆకర్షింపబడినప్పుడు మీకు బాధలు ఏమి ఉంటాయి? ఏ బాధలు ఉండవు. ఇది రెండోది మీరు చేయవలసింది. కడుగుతండి, మొదటిది అర్థమైంది కదా, మొట్టమొదటి ఏం పెట్టాను? సాహిత్యాన్ని పెట్టాలి. అది ఒక నియమంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ దగ్గర గురుదేవుల యొక్క సాహిత్యం ఉండాలి. కానీ ఏ సాహిత్యము? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణ్యమైనటువంటి సాహిత్యం. అర్థమైంది కదా, సైంటిఫిక్ ఉప్పు ఎలా తయారు చేయాలో అనేటటువంటిది నేర్పకండి. వాడు మీరు నేర్పుతాడు. వంట చేసేటటువంటి వాళ్ళకి రాజ్యాన్ని ఎలా నడపాలో అని నేర్పక్కర్లేదు. రాజ్యపాలన చేస్తున్నటువంటి వాళ్ళకి నువ్వు ఎలా నిద్రపోవాలో నేర్పక్కర్లేదు. భావార్థంతో నేర్పి మీరు గురుదేవుల యొక్క సాహిత్యంలో, మీకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి సాహిత్యంలో ఏ సాహిత్యము మీకు ఉపయోగపడుతుంది అందరు నిర్ణయించుకుని మీ కుటుంబంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకు ఏ విధమైనటువంటి సాహిత్యం ఉపయోగపడుతుందో మీరు ముందు మరణించండి. వారికి చెప్పండి, పూజ గురుదేవుడు ఈ పుస్తకంలో ఇదిగో చూడు ఫలానా పేజీలో ఇది రాసి ఉంది, ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆదరణీయ భావిస్తారు. విచిత్రమైనటువంటి ప్రశ్న ఇచ్చారు. రామకృష్ణ, యూత్ క్లబ్కి నువ్వు ఆర్గనైజ్ చేస్తానంటున్నావు కదా, నువ్వేం చేస్తావు అని. సరే నేను చెప్పాను గురుదేవుడు యొక్క వాంగ్మయంలో ఉన్నటువంటిది నాలుగు శిక్షా విద్యా గురించి చెప్తానండి. దాని తర్వాత క్రాంతిధర్మ సాహిత్యం యొక్క మొదటి నాలుగు పుస్తకాల గురించి చెప్తానండి. సమజ్దారి, ఇమాందారి, బహదూరి, జిమ్మేదారి అనేటువంటి ఆధ్యాత్మిక వేదాల గురించి, నియమాల గురించి చెప్తానండి. సరే పక్కన కూర్చున్న వాళ్ళని చెవిలో ఎదురు చెప్పాడు, నువ్వు చూసావు కదా చెప్తే నేనే వెళ్ళాయని చెప్పాడు. వాళ్ళు బయటకంటే నేను పుస్తకాలు తీసుకొచ్చాక పేజీ తిప్పాడు. పేజీ తిప్పి నా చేత జరిగించాడు. హౌ టు బికమ్ ఏ వరల్డ్ లీడర్, ఇది చెప్పాలి నువ్వు. ఈనాడు ఉన్నటువంటి యూత్ వరల్డ్ లీడర్ అవ్వాలి, ప్రపంచ అధినేతలు అవ్వాలి. నువ్వేంటి వాళ్ళకి విద్యా శిక్ష గురించి చెప్తానండి? భావార్థమైందా? కానీ నోట్స్ చెప్పలే. పుస్తకం తీశాడు, పేజీ తీశాడు, నా చేత చదివి. భావార్థమైందా? మీరు గురుదేవుల యొక్క సాహిత్యాన్ని ఎలా అందజేయాలి? స్టూడెంట్స్కి వారంపరి పాఠ్యంలో ఏం చేయాలని చెప్పక్కలే, చెప్పినా లాభంలే. వాడికి వాడికి సంబంధించినటువంటివి అంచేత దీనికి కావలసినటువంటి పుస్తకాలు, ముఖ్యంగా ప్రజ్ఞాపురాణాల్లో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మధ్యస్తాము. దాంట్లో ఖచ్చితంగా నేను మీకు సహాయ సహకారాలు అందజేస్తాను. కానీ అంతా మాట్లాడనొచ్చు రామకృష్ణ అంతే కదా, అంతా రామకృష్ణ భాయి సహాయమే చూస్తాడు అని అనుకోవద్దు. మీరు కూడా మీ ప్రయత్నాన్ని చేయండి, సాహిత్యం యొక్క మధనం చేయాలి, దాన్ని ప్రజలకు అందజేయాలి. రెండోది ఏం చెప్పాను, మీరు గాయత్రి మంత్ర జపము గురుదేవుల యొక్క యుగ నిర్మాణాన్ని ఆకర్షించడానికి మాత్రమే చేస్తున్నారు. భావార్థమైందా? ఎంత అద్భుతమైనటువంటి సాధనం అది మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఆయన మీరు విశ్వనేతలుగా మారేటటువంటి ఫార్ములా ఇచ్చేసాడు. నువ్వు ఎంత ఆకర్షించుకోగలిగితే అంత. అర్థమైందా? అట్లా ఎంత మానవ గాయత్రి మంత్ర జపం చేసినా ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత ఆకర్షించుకోగలిగు, ఎంత ఏకాగ్రత ఉంది నీకు. కానీ ఆ ఏకాగ్రత అది దేని మీద ఆధారపడి ఉంటుంది? యుగ నిర్మాణం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు మీకు తెలియాలి. ఆకర్షించుకోవాలంటే అది ఏంటో తెలియాలి కదా, దానికి మీరు స్వాధ్యాయం చేయాలి. ఆ స్వాధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి 20 పుస్తకాలు ఉన్నాయి. అందులో 4 పుస్తకాలు తెలుగులో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. మొత్తం మీద 20 పుస్తకాలలో తెలుగులో 7-8 పుస్తకాలు రెడీగా ఉన్నాయి. అది ఆ పక్కలో ఉంది. మీరు కనుక ఇదివరకు తీసుకున్నట్టే అన్ని ఆ పుస్తకాలే, అది తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేకపోతే చూసుకోండి. అర్థమైందంటే 20 పుస్తకాలు ఉన్నాయి. ఆ 20 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ఏ సబ్జెక్టులో అయినా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాడితో వాదించగలడు, గెలవగలడు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. చాలా తన యొక్క ఆ పుస్తకాన్ని
ఎప్పుడు వాడు వినడు అంటే నేను వినను, నువ్వేం చెప్పినా నేను వినను అనేవాడిని అవగించేది. కానీ ఆ 20 పుస్తకాలు చదివి మరణించినటువంటి వ్యక్తికి యాజ్ ఎ సైంటిస్ట్, కాస్త చదువుకున్న వాడిని కనుక, చదువుకున్న ఉన్నటువంటి వాళ్ళ బుర్రలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు కనుక, ఏ విషయంలో ఏ స్థాయిలో ఆ వ్యక్తి ఉన్నా కూడా ఆ పుస్తకాలు చదివినటువంటి మీరు వాడికి మార్గదర్శనం చేయగలరు, మార్గదర్శనం చేసేవాడి నేత మీరు ఇతర నేతలు అవుతారు. ఆ 20 పుస్తకాలు మరిస్తే అవుతే మాస్టారు మేము బట్టి కొట్టి అప్పచెప్పేస్తాం, ఏమీ అవ్వదు. బట్టి కొట్టే కాదు, అది ఆశ నిమిషాలు మీ ఆశ అడుగుకి రావాలి. ఎన్ని స్వాధ్యాయము ఉందో ఈ స్వాధ్యాయంతో వచ్చినటువంటి జ్ఞానాన్ని ఓం భూర్భవత్వాతర్వరణ్యం భర్గో దేవస్థీమేంధియోన ప్రచోదయాత్, ఆ అద్భుతమైనటువంటి యుగ నిర్మాణాత్మకమైనటువంటి బ్లూ ప్రింట్. నాకు నా పరిస్థితులలో నేను ఏమి చేయాలో దానికి తగిన వాతావరణం ఏర్పరుస్తుంది. మీరు అసలు కూర్చుని ఇక్కడే ఈ అద్భుతమైనటువంటి రోజు భావన చేసుకోండి. మంత్రాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అంతరిక్షంలో గురువు గారు స్థాపించినటువంటి ఆ యుగ నిర్మాణానికి కావలసిన పరిస్థితులన్నీ నేను తయారు చేసి పెట్టాను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏం చేయటం లేదయ్యా బాబు, వాటిని ఆకర్షించుకోండి. అది నువ్వు చేయలేకపోతే ఆయన ఆకర్షించుకునే విధానాన్ని ఆయన ఇచ్చినటువంటి ఫార్ములా గాయత్రి మంత్రము. గాయత్రి మంత్రము సర్వజనీయం చేసినటువంటి ఆ నియంత గాయత్రి మంత్రంతో పాటు దీన్ని కలిపేది, అందువల్ల దిగుతుంది అది. ఆయన కలిపేది అది, ఆయనకు ఆ శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. సాహిత్యాన్ని ప్రచారం చేయండి, మీ ఏరియాకి తగిన సాహిత్యాన్ని ఎందుకుని దాన్ని మీ ప్రజలకి మీ కుటుంబ సభ్యులకి చెప్పండి. దాని తర్వాత యుగాన్ని మార్చివేసేటటువంటి ఆ సాహిత్యాన్ని మీరు మరణించండి. 20 పుస్తకాలు ఉన్నాయి. మన కంప్యూటర్ వాళ్ళు ఆ 20 పుస్తకాలని చాలా అద్భుతంగా ఒక 50-60 శక్తిగా దాన్ని తయారు చేస్తున్నారు. చాలు ఆ 50-60 శక్తిని మీ మండలి దగ్గర ఉంచుకోండి, లేకపోతే మీ విలేజ్ దగ్గర ఉంచుకోండి, లేకపోతే మీ కష్టమైన గ్రామాల దగ్గర ఉంచుకోండి. దాన్ని కనుక మీరు ఎదురుకుండా పెట్టుకుని నిరంతరము దాన్ని మరణిస్తూ ఉంటే బిజినెస్ విజేతలు ఖచ్చితంగా అవుతారు. మీరు గురుదేవులే స్వయంగా దా 20 పుస్తకాల గురించి చెప్పారు 1989 నుంచి 90. ఈ సంవత్సరం మీకు గుర్తొస్తుందా ఏంటో, 1990 గురుదేవుడు తన శరీరాన్ని ఉదయించిన కార్యక్రమం ఒక సంవత్సరం ఈ 20 పుస్తకాలు రాశారు ఆయన. దీన్ని క్రాంతి ధర్మి సాహిత్య అంటాం. ఎక్కడో దీన్ని పంచాను కూడా పేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి క్రాంతి ధర్మి సాహిత్యం ప్యాంప్లెట్ ఉన్నాయి కదా, కాస్త వాటిని మన వాళ్ళందరికీ మళ్ళీ అందజేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఇక్కడ వింటనే కాదు, నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పాలి, మేము మాట్లాడి మీరు చెప్పారు, నేను ఈ సాహిత్యం గురించి ఒక పేజీ మెసేజ్ ఇచ్చాను నేను గురుదేవుడు రాసిందే. ఏంటి రాశారు ఆయన, నా జీవితంలో నేను అనేక పుస్తకాలు రాశాను, అనేక పుస్తకాలు రాశాను, అనేక పుస్తకాలని ట్రాన్స్లేట్ చేశాను, వాంగ్మయాన్ని వేదాన్ని వాటిని ట్రాన్స్లేట్ చేశాను. అవన్నీ ఒకవైపు పెట్టి ఈ 20 పుస్తకాలు ఒకవైపు పెట్టి ఈ 20 పుస్తకాల బరువు వాటికంటే చాలా ఎక్కువ భావార్థంలో నేను చెప్పారు. ఈ పుస్తకాలని నో ప్రాఫిట్ నో లాస్ మీద మీరు ఎవరైనా పెట్టి చేసి పంచండి, మీకు లభించేటటువంటి ఆ పుణ్యాన్ని మీరు ఊహించలేరు. గురుదేవుడి యొక్క మాటలు చనిపోయే ముందు ఆయన రాసినటువంటి మాటలు, గురుదేవుడికి డైయింగ్ డిక్లరేషన్ అనే మాట వర్తించదు. కానీ శరీరాన్ని వదిలేసే ముందు ఆయన రాసినటువంటి ఆ మాటల యొక్క విలువ మీరే ఊహించుకోండి. 20 పుస్తకాలు మీరు కనుక చదివి మరణించగలిగితే మీ ఫీల్డ్లో మీరు ఇష్ట నేతలు అవుతారు. కానీ మిమ్మల్ని ఇష్ట నేతలు అవ్వమని గురువు గారు కోరటం లేదు. ఇప్పుడున్నటువంటి నేతల్ని ఇష్ట నేతలుగా మార్చండి. మీరు వెనకాలనే ఉండే వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి. మీ యొక్క స్థాయి అర్థం చేసుకోండి. మీరు కాదు నేతలు అవడం, నేతలను తయారు చేసేటటువంటి వ్యక్తులుగా మీరు మారండి. మీ స్థాయి ఎంత గొప్పగా తెలుస్తున్నారో అర్థమైనా నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. రాబోయేటటువంటి సంవత్సరంలో ఈ 20 పుస్తకాల గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. రెండు మూడు పుస్తకాలు మీకు ఇచ్చి మీరు దాన్ని చదివి మరణించాక మీకు ఒక పరీక్ష లాంటిది పెట్టి మీకు ఆ పుస్తకాలు అర్థమయ్యాయన్నాక మూడు రోజుల పాటు మిమ్మల్ని నా దగ్గరే ఉంచుకుని దానిలో ట్రైనింగ్ ఇస్తాను. ఈ విభజించను ఎలా తీసుకురావాలో అనే అద్భుతమైనటువంటి పుస్తకాలు అది. ఆ పుస్తకాలు కనుక ఎవడైనా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చదివితే మాత్రం ప్రపంచాన్ని మార్చగలడు. కానీ మన అదృష్టం ఏంటి అంటే ఎవడు ఆ దృష్టితో దాన్ని చదవటలే. కానీ నా వాళ్ళు ఆ దృష్టితో చదివేటట్టు చేస్తాను నేను. పూజ గురుదేవుల యొక్క ఆ సాహిత్యం యొక్క విలువ మనం అర్థమయ్యేటట్టు చెప్తాం ప్రపంచానికి. జిరాజీ పుస్తకంలో ఉన్నది ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకం కాదు. చేయవలసిన పనులు అర్థమవుతున్నాయి కదా, నేను లెక్చర్ ఇవ్వటంలే మీరు చేయవలసినటువంటి పనులు చెప్తున్నాను. దీని తర్వాత మీరు చాలా ముఖ్యంగా ఇన్నాళ్ళు 1099 ప్రజ్ఞామండలి తయారు చేసినటువంటి మీరు ఇంకొక బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రజ్ఞామండలి సక్రియం అవ్వాలి. మండలితో ఏర్పాటు చేసాము, మరో సక్రియం అయ్యాలి కదా. ఆ సక్రియం అవ్వడానికి మన ఈ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజ్ఞామండలి కార్యకలాపాలన్నీ కూడా మన విజయాదేవి చూసుకుంటుంది. కానీ ఆమె ఒక్కటే ఏం చూసుకుంటుంది, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే ఈ ప్రజ్ఞామండలి ఎలా జరుగుతున్నాయని ఆవిడ మళ్ళా మీకు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. అంటే ఈ ప్రజ్ఞామండలిస్ యాక్టివేట్ అవ్వాలి. విజయ ఇన్వెస్టిగేషన్ మాస్టర్ ఒక నెల అయింది, 100 బిగేర్ అయింది, ఏమవ్వాలి? సరే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో 30,000 గ్రామాలు ఉన్నాయి. మన వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో కార్యక్రమాన్ని డెవలప్ చేయడానికి తగిన వాతావరణం తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక విశేషమైనటువంటి బాధ్యత తీసుకోండి. మీ మీ మండలాలలో, మీ జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ప్రజ్ఞామండలి ప్రతి విలేజ్లో ఉండాలి, ప్రతి గ్రామంలో ప్రజ్ఞామండలి ఉండాలి. క్లియర్? మ్యాప్ తీసుకుని ప్రతి నెల మీరు చూసుకోండి ఎన్ని ప్రజ్ఞామండలి స్థాపించాము. నేనే వెళ్ళాలి, నువ్వు వెళ్తే అంత జరగదు. మన వాళ్ళకి పక్క వాళ్ళకి బాధ్యత ఇవ్వడం నేర్చుకోండి. ఎక్కడ ప్రజ్ఞామండలి పెడతాము, ఏ ఊళ్ళో మనం ప్రజ్ఞామండలి, ఏ పల్లెటూరులో ప్రజ్ఞామండలి పెట్టబోతున్నాము, కనీసం 108 దేవస్థానం అక్కడ జరిగేటట్టు చూడండి. ఫోటోలు ఇవ్వడం, గాయత్రి మంత్రం జరగడం, దానికి ఒక టెక్నిక్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఎవరు చేసినా ఆ పద్ధతి ప్రకారమే చేయండి, ఇష్టానుసారం చేయకండి. ఆ పద్ధతి మీకు ఎక్కడ తెలుస్తుంది? చేతనా కేంద్రంలో అక్కడికి తెలుస్తుంది. తప్పి చేతనా కేంద్రంలో ఉన్నటువంటి ఏ కార్యకర్తలైనా ఒకసారి వచ్చి చెప్పేవని అంటే మీకు అర్థమైపోతుంది. దేవస్థాపన ప్రతి గ్రామంలో 108 జరిగాలి. 108 జరిగాక 5 కలిసి ప్రజ్ఞామండలిగా ఏర్పడాలి. అంటే ఒక పల్లెటూళ్ళలో 108 దేవస్థాపన అంటే బయట ఏమో ప్రజ్ఞా పెద్ద శిఖర అంకించడం వెంకడుగుంది, లోపల ఒక చిన్న పొట్టు ఇవ్వటం, దానికి తగిన కర్మకాండ ఏ విధంగా ఉందో ఆ కర్మకాండ అలాగే చేయండి. అందరూ యూనిఫైడ్గా ఉంటే తప్ప సంస్థకి అంతం ఉండదు. మీరు ఒకలాగే చేసి ఇంకోటి ఇంకోలాగే చేసి అంతా దేవతమే కదండి, అంతా ఒకేలాగే చేస్తే బాగుంటుంది. అర్థమైంది కదా? దాని తర్వాత ప్రజ్ఞామండలి ఏర్పరిచిన తర్వాత ఒక మంచి రోజు మంచి పరిస్థితులు చూసుకుని కనీసము ఆ పల్లెటూళ్ళలో 60-70 మంది వచ్చేటట్టు చూసుకుని 5 కుండీలైతే చేయండి. ఇది మొదటి కార్యక్రమం. ఇది ఏంటి అంటే కష్ట కార్యక్రమం కాదు. ఎవరో ఒకళ్ళు మొదటి రోజు వెళ్ళిపోయి దేవస్థాపన కార్యక్రమం చేసేసి రేపు మేము ప్రజ్ఞామండలి స్థాపించబోతున్నాం అని చెప్పి ఒక లీడర్ పేరు, 4 పేర్లు మీరు చూస్తున్నారు కదా ప్రజ్ఞామండలి ఎలా చేస్తాం, అలా తీసి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దాని తర్వాత రోజు అంటే ఈ నా దృష్టిలో నా స్పీడ్ ప్రకారం 3 అయిపోవాలి. ఆ పల్లెటూళ్ళు మొదటి రోజు 108 దేవస్థాపనలు, రెండో రోజు ప్రజ్ఞామండలి స్థాపన, మూడో రోజు 5 కుండీలు అయిపోతాం. చేశాక వాళ్ళ దగ్గర ఒక వాగ్దానం చేసుకుంటాం. ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము 108 కుండీలైతే చేయబోతున్నాం. మీ పల్లెటూరు నుంచి నీళ్లు మట్టి మీరు తీసుకురావాలి. ఆ రోజు వాళ్ళు తెచ్చినటువంటి మట్టితో వాళ్ళు తెచ్చినటువంటి నీటితోనే వేయకుండా నిర్మిస్తాం. క్లియర్గా ఉంది కదా? అది ఆ రోజు చేయం. ఐదు కుండీలు ఏదైతే చేసిన రోజు తెలియం వాళ్ళకి చెప్తాం మీరు రావాల్సి వస్తుంది, వచ్చినప్పుడు మీరు మట్టి నీరు కూడా తీసుకురావాల్సి వస్తుంది. క్లియర్గా ఉంది కదా. ఇలాగా మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులోనూ జరగాలి, ప్రతి పల్లెటూరులోనూ ఇది జరిగి తీరాలి. ఏదేం జరగాలి? 108 దేవస్థాపన, తర్వాత ప్రజామండలి అంటే అర్థమైంది కదా, ఈ దేవస్థాపన చేసిన వాళ్ళలోనూ ఐదుగురిని బాబు మీ ఇంట్లో దొరుకుతుంది, మిగతా నలుగురు మీ దగ్గరికి వస్తారు. దాని తర్వాత ఐదు కుండీల యజ్ఞం. ఐదు కుండీల యజ్ఞంలో ఏం చెప్తారు మీరు? మీరు మట్టి నీరు తీసుకుని ఫలానా చోట, ముఖ్యంగా మేము హెడ్ క్వార్టర్స్ లోనే చేద్దామని ఉద్దేశం, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అక్కడికి రావాలి. ఇలాగా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలోనూ కూడా ఇది వెళ్ళిపోయిన తర్వాత, ఐదు కుండీల యజ్ఞం అయిపోయిన తర్వాత, మనము 10,000 స్త్రీలతో ఆ జిల్లాలో కలశయాత్ర. ఈ కలశయాత్రలో మీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పల్లెటూరు నుంచి వచ్చింది. వచ్చాక ఆ రోజు రాత్రి ఆ నీటిని ఉపయోగించి, ఆ మట్టిని ఉపయోగించి, కానీ మట్టి బరువు కనుక మోసుకు రాలేదు కనుక ట్రాక్టర్ మీద దేని మీద తీసుకురమ్మనండి. కలశయాత్ర మాత్రం మీరు మోయాల్సిందే, మట్టి కాదు నీళ్ళని. అది కూడా ఒక ఎక్కువ మంది గమనించగలిగేటటువంటి మార్గం నుంచి తీసుకువెళ్ళండి. అర్థమైంది కదా. 10,000 స్త్రీలతో నెక్స్ట్ డే 108 108 మన హరిద్వార్ నుంచి అక్కడి నుంచి కూడా కార్యకర్తలు వస్తారు. మనమే ఆ పార్టీని నేర్చేసుకుంటుంటాం, ఈ కార్యక్రమం మనం చేసుకుందాం. ఇక్కడ నా వాళ్ళు, నా యొక్క అన్నదమ్ములు, ఇన్నేళ్ల బట్టి నాతో ఉన్నటువంటి వాళ్ళతో నేను వినియోగించే ప్రతి జిల్లా ఒకే రోజు ఈ కార్యక్రమం చేస్తే ఎంత బాగుంటుంది? ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో తీసుకోవాలి కనుక మీరు ఇంకో చోటికి వెళ్ళలేదు. 10,000 స్త్రీలతో 5-6 జిల్లాలలో ఒకే రోజు ఈ కార్యక్రమం జరిగితే, ఆ నెక్స్ట్ డే 108 కుండీలు ఏదైతే జరిగితే, ఆంధ్రప్రదేశ్లో గాయత్రి పరివారం యొక్క శక్తిని మనిషిని ఎలా అంచనా వేస్తారో మీరు ఊహించుకోండి. మీరు కొంచెం ఆలోచించగలిగితే ఇంకా మీ దగ్గరికి వస్తారు నేతలు. మీరు గాయత్రి పరివారం వాళ్ళండి, మీ ఓట్లన్నీ ఇంతమంది ఉన్నాయి, 10,000 స్త్రీలతో ఉన్నాయి కదా. కానీ మనలో ఎవరము కూడా శాంతి గురించి పెర్మిషన్ లేకుండా పాలిటిక్స్ లోకి దిగము అది గుర్తుంచుకోండి. మన వాళ్ళు చూస్తారు, ఎలా అర్థమైంది కదా, మన వాళ్ళు చూస్తారు కానీ మనం దిగం. అంచేత ఏ వ్యక్తి అయినా మన సపోర్ట్ అడుగుతారు. మీకు అర్థమవుతుందో, ఎంత గొప్ప ప్రణాళికో, ఎంత సులభమైనటువంటి ప్రణాళికో, కేవలము ప్రతి విలేజ్ లో 5 ప్రజామండలి వచ్చే అంతే కదా, 5 మెల్లిమెల్లిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలోనూ కూడా పంచకుండా ఏం జరుగుతుంది, ఒక ప్రజామండలి ఉంటుంది. వాళ్ళకి మనం చెప్తాం, అసలు డేట్స్ నిర్ణయించలేదు కానీ మేము నిర్ణయిస్తామండి, నిర్ణయించినప్పుడు మీరు రావాలి అని. ఊహించండి, ఒక దివ్యమైనటువంటి శక్తి మీ వెనకాలన ఉంది కనుక ఈ కార్యక్రమము మీరు ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు? యుగ నిర్మాణ యోజనకి అయస్కాంతంగా మారిన వ్యక్తులు. మళ్ళీ ఈ భావన అర్థం చేసుకోండి. ఇది మీకు ఇది ఈ మాట అర్థమైపోతే అసలు అంతా అయిపోయింది. ఇక మీరు ఏం చేయక్కర్లే, ఆ అయస్కాంతమే చేస్తుంది. ఇనువు అక్కడ పెట్టాక, అయస్కాంతం ఇక్కడ పెట్టాక, ఆ ఇనువుని వద్దన్నా కూడా అది ఇక్కడికే లాక్కబడుతుంది. నువ్వు వద్దు అన్నా ప్రకృతి హిందు. అంచేత ఆ యుగ నిర్మాణ యోజనకి అయస్కాంతంగా మారినటువంటి నీరు, అనేక చోట్ల దేవస్థాపన చేసి ఆ ప్రజామండలిలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు కూడా అయస్కాంతంగా మారమని చెప్పి, ఈ అయస్కాంత శక్తికి దిశ ఇచ్చేటటువంటి పంచకుండి యజ్ఞాన్ని చేసినటువంటి మీరు ఆ జిల్లాలో 108 కుండీల యజ్ఞాన్ని 10,000 మహిళలతో చేస్తే జై గురుదేవ్. ఆ సంకల్పంతో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ప్రజామండలిలో స్థాపన ఆగకూడదు. మీ జిల్లాలో ప్రతి విలేజ్ లో ప్రజామండలి ఉండి తీరాలి. అది ఎంత తొందరగా మీరు చేయగలరు అనేది మీ సంకల్పం. భావమర్థమైంది కదా. చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకు మించి మీరు ఏమీ చేయక్కర్లేదు. సాహిత్యాన్ని ప్రచారం చేయండి. గాయత్రి సాధన ద్వారా యుగ నిర్మాణ యోజనకి అయస్కాంతంగా మానండి. 20 యుగ పరిస్థితుల్ని మార్చేటటువంటి, క్రాంతిని తయారు చేసేటటువంటి ఆ పుస్తకాన్ని మదించండి. ప్రతి విలేజ్ లో దేవస్థాపన, విద్యామండలి స్థాపన, పంచకుండి యజ్ఞాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి మట్టితో నీటితో 108 కుండీల యజ్ఞాలు, దానికంటే ముందు రోజు 10,000 మహిళలతో కలశయాత్ర, ఇది మన లక్ష్యాలు. జయ గురుదేవ్.